తిక్కన గారు స్తోత్రం చేయాలా, హరిహర స్తోత్రం. ఈ హరిహర అద్వైతం అంటే అదే, సగం శివుడు సగం విష్ణువు కనపడ్డాడు. అప్పుడు ఆయన అత్యంత భక్తితో వాళ్ళ మీద 108 నామాలు రాశాడు. ఆ నామములు మీ అందరికీ ఇప్పుడు నేను చెబుతాను, మీరు శ్రద్ధతోనే చెప్పగానే మీరు కూడా అంటూ ఉండండి. ఓం శ్రీకాంతాయ నమః, ఓం శివాయ నమః, ఓం అసుర నివర్హణాయ నమః, ఓం మన్మథ రెపవే నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఖండ పరశవే నమః, ఓం శంఖపాణయే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం త్రిపుర శోధనాయ నమః, ఓం అంబుధర నీలాయ నమః, ఓం స్థాణవే నమః, ఓం ఆనందకందాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం భూతేశాయ నమః, ఓం గోపాలాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం చాణూరమర్దనాయ నమః, ఓం చండికేశాయ నమః, ఓం కంసప్రణాశనాయ నమః, ఓం కర్పూరగౌరాయ నమః, ఓం గోపీపతయే నమః, ఓం శంకరాయ నమః, ఓం పీతవసనాయ నమః, ఓం గిరిశాయ నమః, ఓం గోవర్ధనోద్ధరణాయ నమః, ఓం బాలమృగాంకవర్ణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం భవాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం విషమేక్షణాయ నమః, ఓం మురారయే నమః, ఓం వృషభధ్వజాయ నమః, ఓం హృషీకపతయే నమః, ఓం భూతపతయే నమః, ఓం సౌరయే నమః, ఓం ఫాలనేత్రాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం హరాయ నమః, ఓం గరుడధ్వజాయ నమః, ఓం కృత్తివసనాయ నమః, ఓం కల్మషారయే నమః, ఓం గౌరీపతయే నమః, ఓం కమఠాయ నమః, ఓం శూలినే నమః, ఓం హరయే నమః, ఓం రజనీశ కళావతంసాయ నమః, ఓం రమేశ్వరాయ నమః, ఓం పినాకపాణయే నమః, ఓం శ్రీరామాయ నమః, ఓం భర్గాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం శూలపాణయే నమః, ఓం నృసింహాయ నమః, ఓం త్రిపథగార్ద్రజటాకలాపాయ నమః, ఓం మురహరాయ నమః, ఓం ఈశాయ నమః, ఓం రాఘవాయ నమః, ఓం ఉరగాభరణాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం పినాకపతయే నమః, ఓం యాదసే నమః, ఓం ప్రమదాధినాథాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం త్రిదశైకనాథాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం కామశత్రవే నమః, ఓం అబ్జపాణయే నమః, ఓం దిగ్వసనాయ నమః, ఓం చక్రపాణయే నమః, ఓం భూతేశాయ నమః, ఓం బ్రహ్మణ్యదేవాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం సనాతనాయ నమః, ఓం త్రినేత్రాయ నమః, ఓం రావణారయే నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం ధర్మధురీణాయ నమః, ఓం శంభవే నమః, ఓం కమలాధీశాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం యదుపతయే నమః, ఓం మృడాయ నమః, ఓం ధరణీధరాయ నమః, ఓం అంధకహరాయ నమః, ఓం శార్ంగపాణయే నమః, ఓం పురారయే నమః, ఓం విష్ణవే నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం వైకుంఠాయ నమః, ఓం దేవదేవాయ నమః, ఓం మధురిపవే నమః, ఓం త్రిలోచనాయ నమః, ఓం కైటభరిపవే నమః, ఓం చంద్రచూడాయ నమః, ఓం కేశినాశాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం లక్ష్మీపతయే నమః, ఓం త్రిపురారయే నమః, ఓం వసుదేవసోనవే నమః, ఓం త్ర్యక్షాయ నమః. ఇలా ఒక శివనామం, ఒక కేశవనామం. ఇంతకు ముందు చూసారా, ఓం శ్రీకాంతాయ నమః అంటే లక్ష్మీ నారాయణుడు, లక్ష్మీదేవి యొక్క భర్త. శ్రీ అంటే లక్ష్మీ, కాంత అంటే భర్త. ముందు విష్ణునామం, తర్వాత శివనామం. ఇలా వరుసగా 108 నామములు అంటే ఇందులో 54 శివనామములు, 54 విష్ణునామములు ఉంటాయి. ఈ అష్టోత్తర శతనామములను కాశీలో ధర్మరాజు తాను ప్రతిష్ఠించిన లింగం దగ్గర శివకేశవుల యొక్క అద్వైత రూపం చూచి మరీ రాశాడు. క్షేత్రం కాశీయా, అక్కడున్న లింగమేమో ధర్మరాజు అంతటి వాడు ప్రతిష్ఠించిన ధర్మరాజేశ్వరి లింగమా. ఆ లింగం దగ్గర కనపడినవాడు సగం శివుడు సగం కేశవుడైన రూపం. రాసినవాడు అంతటి మహాత్ముడు ధర్మదేవత యముడు స్వయముగా రాశాడు. రాసింది మహాశివరాత్రి పర్వదినన్నాడు. మీరు విన్నది మాస శివరాత్రి పర్వదినన్నాడు. మీరు కూడా యోగ జాతకులు అవునో కదా, ఒకసారి ఆలోచించండి. నేనేమి ఒక ప్రణాళికతో ప్రాణం చెప్పట్లేదు, మొదలుపెట్టాం జరుగుతోంది. కానీ ఈరోజే మాస శివరాత్రి నాడే, అందున ఇప్పుడు సంధ్యా సమయం, ప్రదోషకాలం, సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో శివుడి నామములు చదవడం, శివుడి దర్శనం చేసుకోవటం అఖండ ఫలితం ఇస్తుంది. పరమ పవిత్రమైన ఉమామహేశ్వర స్వామి ఆలయంలో, పంచాయతన ఆలయంలో, పైగా శివుడు ఒక పక్కన లింగరూపంలో, ఒక పక్కన అమ్మవారితో విగ్రహ రూపంలో ఉన్నాడు, మధ్యలో గురుదేవుడు కూర్చుని ఉన్నాడు. ఈ సంధ్యా సమయంలో మాస శివరాత్రి నాడు అంతటి యమధర్మరాజు గారు స్వయముగా రచించిన శివకేశవాష్టోత్తర శతనామములను ఈనాడు మీరు ఉపదేశంగా పొందారు. మీరు ఎంతటి జాతకులు ఆలోచించండి. ఈరోజుకే వచ్చేలా వచ్చిందనమాట ఆ ఘట్టం. అది ఇది శివ సంకల్పం అంటే. ఇది ఎటువంటి స్తోత్రమో తెలుసా? ఈ స్తోత్రం విన్న వెంటనే శివకేశవులిద్దరూ ముక్త కంఠంతో వరమిచ్చారు యమధర్మరాజుకి. ఇటువంటి స్తోత్రం, అపూర్వ స్తోత్రం ఎవరి చేత రచింపబడలేదు. ఈ స్తోత్ర ప్రభావంతో నువ్వు ధర్మమూర్తి అవుతావు, కలియుగాంతం వరకు యమధర్మరాజు అవుతావు, కలియుగాంతం అయ్యాక శివుడిలో కలిసిపోతావు, శివలింగంలో ఐక్యమైపోతావు. కాశీ కాశీలో శివలింగ ప్రతిష్ఠ చేసిన పుణ్యంతో కైలాసవాసునిలో శాశ్వతంగా కలిసిపోతావు, శాశ్వతంగా లీనమైపోతావు. అక్కడితో ఆగవు. నీవు రచించిన ఈ స్తోత్రాన్ని విడిచిపెట్టకుండా చదివేవాళ్ళు. రోజూ చదవగలిగితే మరీ అదృష్టం, రోజూ చదవలేకపోతే ఏం చెప్పారు? పుణ్యతిథులలో అనగా మాస శివరాత్రి, ఏకాదశి, అక్షయ తృతీయ ఇటువంటి దివ్యతిథులు వస్తూ ఉంటాయి కదా, సంక్రాంతి ఇటువంటి తిథులలో ఈ స్తోత్రం చదివితే వాడు పొరపాటును కూడా అనారోగ్యం పొందడు. అటువంటి వ్యక్తి మరణించాక యమధర్మరాజు గారు వినయంతో ఆయన్ని కైలాసానికి పట్టుకెడతాట. యోధర్మరాజ రచితాం లలిత ప్రబంధాం. ఇక్కడ కాశీఖండంలో సంస్కృతంలో వ్యాసుల వారు ఈ స్తోత్రం అయ్యాక ఒక శ్లోకం రాశారు. యహ ఎవడు ధర్మరాజ రచితాం యమధర్మరాజు గారి చేత రచింపబడిన లలిత ప్రబంధం మధురమైన ఈ 108 నామముల యొక్క కలయికని శ్రద్ధతో గానం చేస్తాడు. ఆ గానం ఎప్పుడైనా చేయొచ్చట, సూర్యోదయ సూర్యాస్తమయాలు, సంక్రాంతులు, శివరాత్రులు, పర్వదినాలు, ఏకాదశి వంటివి, అటువంటి రోజులలో గానం చేస్తే అటువంటి వాడు స్తనరసంద పిబేత్సమాతుహు అన్నాడు. మళ్ళీ తల్లి పాలు తాగవలసిన అవసరం ఉండదు. అంటే అర్థమైందా మీకు? తల్లి గర్భంలో ప్రవేశించి భూలోకంలో పుట్టవలసిన అవసరం లేదు. ఏ జంతువుగా కానీ మానవుడిగా కానీ పుట్టడు. తల్లి కడుపులో ప్రవేశించిన వాడల్లా పుట్టాలి. పుట్టాక తల్లి పాలు తాగడం వల్ల ఎంత అన్నమో తినాలి, ఏదో ఒక ఆహారం తినాలి. అది కుక్కైనా నక్కైనా మానవుడైనా. అంటే మానవ లోకంలో పునర్జన్మ ఎత్తవలసిన అవసరం లేకుండా శాశ్వత కైలాసంలో ఉంటాడు, ముక్తి పొంది తీరుతాడు. ఈ స్తోత్రాన్ని అనారోగ్యవంతుల దగ్గర చదివిస్తే వాళ్ళు ఆరోగ్యము పొందుతారు, లేదా వార్ధక్యంలో మరణానికి దగ్గరగా ఉన్న వాళ్ళ దగ్గర ఇది వినిపిస్తే వాళ్ళు సుఖంగా మరణిస్తారు, ఆయాసం లేకుండా మరణిస్తారు. వాళ్ళు కూడా శివ సన్నిధానానికి పడతారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన శుభాలు ఇందులో ఉన్నాయట. దీన్ని ఏదన్నా దానం చేసేటప్పుడు చదివితే ఆ దానం కోటి రెట్లు ఫలితం ఇస్తుందట. ఇటువంటి పరమ పవిత్రమైనది. శత అంటే వంద, ఉత్తరము అంటే అధికము అని అర్థం అన్నమాట. వంద కంటే ఎక్కువ. వంద కంటే ఎంత ఎక్కువ? అష్ట, ఎనిమిది. అష్ట ఉత్తర శతము అంటే ఎనిమిది ఎక్కువగా వంద నామములు. అష్టోత్తర శతము అంటే ఎనిమిది ఎక్కువగా, 8+100 అనమాట. దానికోసం సంస్కృతంలో అలా వాడతారు. అటువంటి నామములు ఇవి. ఇవి యముడు రచిస్తే శివుడికి ఎంత ఎంతో ప్రీతిపాత్రం అయ్యింది. అప్పుడు తర్వాత యముడే ఉన్నాడు తెలుసా, ప్రభు నీవు ఆజ్ఞాపిస్తే నువ్వు అంటే నేను ప్రజలకు వరం ఇస్తానన్నాడు ఆయన. ఏమిటది? దీనిని గురుముఖం ద్వారా విని ఒక్కసారైనా జీవితంలో పారాయణ చేసిన వాడి మెడలో దండ వేసి వాడిని నా నరకలోకానికి రాకుండా నీ లోకానికి పంపిస్తాను, వాడిని యమలోకానికి తీసుకెళ్ళనన్నాడు ఆయన. మీరంతా శ్రద్ధతో విన్నారు, కనీసం విన్నారు కదా. చదవలేని వాళ్ళు, అనలేని వాళ్ళు విన్నారు. లేదా అదృష్టం బాగుంటే కాగితం మీ దగ్గర ఉంది కనుక నేను ఎలాగో చెప్పాను కనుక చదవండి. చదివితే లాభం ఏమిటంటే ఏదో ఒకనాడు మనం శరీరం విడిచిపెడతాం, విడిచిపెట్టగానే ఏం చేస్తాడో తెలుసా యమధర్మరాజు? అందమైన రూపంతో మీ దగ్గరకు వచ్చి అద్భుతమైన పూలమాల మీ మెడలో వేసి వినయంగా నమస్కరించి మిమ్మల్ని కైలాసానికి పంపుతాను అని ఈ మాట శివుడితో అన్నాడు. శివుడి ఒట్టు, శివుడి దగ్గర ఒట్టు పెట్టుకు మరీ చెప్పాడు. శివుడు సాక్షిగా చెప్పాడు. అంత గొప్ప స్తోత్రం ఈ పూట మీరు ఈ ఆలయంలో పొందగలిగారు. దీన్ని మీరు సుప్రసిద్ధికి వెళ్ళేలా చేయండి, ప్రచారం చేయండి, ప్రజలందరూ తరించేలా చేయండి అన్నమాట. ఆ బాధ్యత మీరు. ఇప్పుడు యముడికి ఆరోగ్యం బాగుపడింది, ఆయన యమధర్మరాజు అయిపోయాడు అనుకోండి. సూర్యభగవానుడు వెంటనే ఛాయాదేవి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ఆ కథ మర్చిపోకూడదు, ఈ గందరగోళంలో పడి మనం. అసలు నువ్వెవరివి, నిజం చెప్పు, నువ్వు నా భార్యవి కాదని అర్థమైపోయింది. నువ్వే నిజంగా నా భార్యవి అయి ఉంటే నీ కుమారుడి కాలు తెగిపొమ్మని చెప్పిస్తావా? నీలో చాలా మార్పులు కనిపెడుతున్నాను, నిజం చెప్పు అనగానే ఆవిడ వణికిపోయి నిజం చెప్పేస్తున్నానండి, నేను సంధ్యాదేవి నీడనండి, ఛాయాదేవినండి అంది. అంటే ఆ ఛాయాదేవి కూడా కొంచెం గయ్యాళిదే. ఆ ఛాయాదేవికి ఆ పేరెట్టినందుకు ఆ యాక్టర్ కూడా పాపాల గయ్యాళి పాత్రలే వేసింది. ఇప్పుడు ఛాయాదేవి నిజం చెప్పి నేను నీడనండి, సంధ్యాదేవి నీడనండి అనగానే, అయ్యో నువ్వా, నా భార్య నా మీద అలిగి వెళ్ళిపోయిందా, భయపడి వెళ్ళిందా అని వెంటనే సూర్యభగవానుడు ఎక్కడికి వెళ్ళింది అని దివ్య దృష్టితో చూశాడు. కురుక్షేత్రంలో ఆడుగుర్రము రూపంలో సంధ్యాదేవి తపస్సు చేసుకోవడం కనిపెట్టాడు. వెంటనే ఆయన తన మామగారు విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి, మామ నీ కూతురు నా వేడికి తట్టుకోలేకుండా వెళ్ళిపోయింది, ఇంత వేడితో మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళితే ఆవిడ బాధపడుతుంది, నా శరీరంలో ఉన్న వేడి తగ్గించన్నట్ట. అప్పుడు విశ్వకర్మ మహానుభావుడు, విష్ణుస్వరూపుడు కనుక సూర్యుడిలో వేడి 90% బయటికి తీసి తన మంత్రశక్తితోటి 10% అట్టే పెట్టాడు. ఇప్పుడు 10% ఉంటేనే ఇలా ఉన్నాడంటే సూర్యుడు ఒకప్పుడు ఎలా ఉండేవాడో ఆలోచించండి. ఈ 90% సూర్యుడిలో ఉన్న కిరణములు బయటికి తీసి కొంత కిరణములతో విష్ణువుకి చక్రం, మరికొన్ని కిరణములతో శివుడికి సోలం, ఇలా రకరకాల ఆయుధాలు తయారు చేసి దేవతలకు ఆయుధాలు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు సూర్యుడు వేడి తగ్గాక మగగుర్రం రూపంలో, ఆడుగుర్రం రూపంలో ఉన్న సంధ్య దగ్గరకు వచ్చాడు. భర్తని గుర్తుపెట్టింది ఆవిడ. ఈ మగగుర్రము ఆడుగుర్రము కురుక్షేత్రంలో సరదాగా తిరిగాయి. అప్పుడు ఆ గుర్రము గర్భవతి అయ్యింది. సంస్కృతంలో ఆడుగుర్రాన్ని అశ్వని, మగగుర్రాన్ని అశ్వము అంటారు. ఆడగుర్రాన్ని బడబ అని కూడా అంటారు. ఈ అశ్వనికి అశ్వమునకు ఇద్దరు కొడుకులు పుట్టారు, కవల పిల్లలు పుట్టారు. అశ్విని రూపంలో ఉన్నప్పుడు పుట్టారు కనుక అశ్విని దేవతలు అన్నారు. వాళ్ళు దేవతలకి వైద్యులు అయ్యారు. వాళ్ళు ఆ తర్వాత సూర్యుడు సంధ్యాదేవి యథారూపాలతో పైకెళ్లారు. సంధ్యాదేవి కూడా మారిపోయి భర్త పక్కన వినయంగా చేరి ఇంకెప్పుడూ పిల్లల్ని పక్షపాతంతో చూడనంది. కానీ శనైశ్చరుడికి బాధ కలిగింది. మా అమ్మ వల్ల నాకు చెడ్డ పేరు వచ్చింది, ఎంతో మంచిది మా అమ్మ, క్షణికోద్రేకంలో సవతిపుత్రుణ్ణి కోపంతో శపించింది, దానివల్ల రేపొద్దున మమ్మల్ని కూడా ఏమంటారు, ఛాయాదేవి వంటి తుచ్చురాలు కొడుకు అంటారు, కాబట్టి నాకు కీర్తి కావాలి, నేను కూడా మా నాన్నగారిలాగా పవిత్రుణ్ణవ్వాలి, మా అన్నయ్య యమధర్మరాజు గారు ఏకంగా దక్షిణ దిక్కుకి అధిపతి అయ్యాడు, ధర్మదేవత అయ్యాడు, నేను కూడా అంత గొప్పవాడైతేనే ప్రజలు గౌరవిస్తారు, లేకపోతే మా అమ్మ వల్ల నన్ను తిరస్కరిస్తారనుకుని హుటాహుటిని కాశీ వెళ్ళాడు. తన పేరు మీదుగా శనైశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. శనీశ్వరలింగం అని అక్కడ ఒక లింగం ఉంటుంది. అలా ప్రతిష్ఠించి శివుణ్ణి పూజించగానే శివుడు ప్రత్యక్షమై నా గుడికి దగ్గరే నీకు కూడా విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది అన్నాడు. అందుకే ఇప్పుడు మీరు కాశీకి వెళ్తే చూడండి, ఆలయానికి వెళ్లే ముందు అక్కడ శనైశ్వరుడు యొక్క విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం స్వయంభూ విగ్రహం, శివుడు స్వయముగా శని తపస్సుకు వెచ్చుకుని శని శరీరమును ఒక విగ్రహంగా మార్చాట అక్కడ. అందుకే ఆ విగ్రహానికి నమస్కరించిన వాడు, ఆ శనైశ్వరుడి దగ్గర దీపారాధన చేసిన వాడు ఏలినాటి శని దోషము, అష్టమ శని దోషం, అర్ధాష్టమ శని దోషాల నుంచి తక్షణం బయటపడతాడు. ఇక శని దోషం ఉందన్నవాడు భయపడవలసిన అవసరం లేదు. జాతకంలో శని వల్ల పీడ పొందుతున్నవాడు కాశీ వెళ్ళి ఆ విశ్వేశ్వరాలయానికి వెళ్లే ముందు ఎదురుగుండా ఉన్న శనైశ్వరుడి దగ్గర ఒక్క దీపం వెలిగించి ఒక్క మారు నమస్కరించండి, వాడికి ఉన్న సకల దోషాలు పోయి శనైశ్వర కటాక్షంతో సకల శుభాలు పొంది తీరుతాడు. స్వయముగా ఈశ్వరుడు శనికి ఒక స్తోత్రం రచించి ఇచ్చాట. ఈ శ్లోకం అక్కడ చదువుకోండి అన్నాడు. ఆ శ్లోకం ఇప్పుడు మీ అందరి చేత చెప్పిస్తాను. కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్టా ప్రసారిణం ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం. ఈ శ్లోకం శివుడే రచించాడు శని మీద. ఈ స్తోత్రాన్ని అక్కడ చదివితే ఇక మనకి తిరుగులేదనమాట, శని దోషాలు పోతాయి. అప్పుడు ఆయన మెచ్చుకుని, శివుడు నీవు ఇక్కడ నా దగ్గర ఉంటావు, ఆకాశంలో నిన్ను గ్రహం చేస్తున్నాను, నిన్ను కూడా ఒక బలమైన గ్రహంగా చేస్తున్నాను అని శనిని గ్రహం చేసి ఖగోళంలో పెట్టాడు. శనైశ్వరుడు కూడా, ఛాయా సూర్యుల పుత్రుడు కూడా కాశీ వెళ్ళి లింగ ప్రతిష్ట చేసి శివానుగ్రహంతో గ్రహమయ్యాడు. అదిగో ఆయనే ఈ నీలంగా ఉన్నాయనా అని శనైశ్వరుడు యొక్క మహామహిమను చెప్పాడు. ఇక్కడి నుంచి గ్రహం ఇంకొంచెం ముందుకెళ్ళింది. పక్క పక్కనే ఉన్న ఇద్దరు కనబడ్డారు. ఒక ఆయనకి కేవలం మొండెం ఉంది, ఒక ఆయనకి సర్పాకారంలో కేవలం తలే ఉంది. ఈ ఇద్దరు ఎవరండి, ఒకడికి తల లేదు ఒకడికి తల మాత్రమే ఉంది అంటే వీళ్ళు రాహువు కేతు అని పిలువబడే గ్రహాలు. ఒకప్పుడు రాహువు అనేవాడు సింహిక యొక్క పుత్రుడు, రాక్షస స్త్రీ సింహిక. ఆ సింహికకి ఒక్కే కొడుకు పుట్టాడు, వాడి పేరు రాహు. ఆ తర్వాత వేరే భర్తల వల్ల, రాక్షస స్త్రీలకి బోలెడు భర్తలండి, ఒక భర్త వల్ల మాత్రం వీడు పుట్టాట. సింహికకి రాహు అనేవాడు పుట్టాడు. దేవదానవ క్షీరసాగర మథనంలో అమృతం పుట్టినప్పుడు మోహిని రూపంలో శ్రీమన్నారాయణుడు దేవతలకి మాత్రమే అమృతం పంచిపెడుతూ ఉంటే ఈ రాహువు కనిపెట్టి దేవతా రూపంలో దేవతల పక్కకు వచ్చి అమృతం తాగాడు. అప్పుడు సూర్యచంద్రుడు, వీడు రాహువు సుమ, నిజంగా దేవత కాదు, దేవవేషంలో మోసం చేసి అమృతం తాగుతున్నాడని సైగ చేశారు విష్ణువుకి. వెంటనే విష్ణువు చక్రం విడిచిపెట్టాడు, చక్రంతో వాడి తల తెగిపోయింది. కానీ అప్పటికే కొంచెం అమృతం తాగడం వల్ల తలా మొండెం తెగిపోయినా బతికారట వాళ్ళు. అప్పుడు బ్రహ్మదేవుడు మెచ్చుకొని వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి, మీరు కాశీ వెళ్ళండి, మీ పేరు మీదుగా శివలింగ ప్రతిష్ట చెయ్యండి, శివానుగ్రహంతో గ్రహాలు అవ్వండి అన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కాశీక్షేత్రానికి వచ్చారు. భక్తితో శివుణ్ణి పూజించారు. రాహువు తన పేరు మీదుగా రాహ్వీశ్వరలింగాన్ని, కేతువు తన పేరు మీదుగా కేత్వీశ్వరలింగాన్ని ప్రతిష్ఠించారు. అప్పుడు ఈశ్వరుడు మెచ్చుకొని బ్రహ్మని పిలిచి, వీళ్ళని నేను డైరెక్ట్గా గ్రహములను చెయ్యను, నువ్వే నీ చేత్తో పట్టుకెళ్ళి ఆకాశంలో గ్రహములుగా చెయ్యి అన్నట్ట. ఎందుకంటే విష్ణుద్రోహం చేయటం వల్ల నా అంతట నేను వీళ్ళని ముట్టుకోను అన్నాడు ఆయన. ఈ ఇద్దరు కూడా అజుని ద్వారా ఆకాశంలో గ్రహములు అయ్యారు. రాహువు కేతు అని పిలువబడే ఈ ఇద్దరు నిజానికి ఒకే రూపం, రెండుగా విభజింపబడ్డారు. ఈ ఇద్దరు కూడా కాశీ వచ్చి కాశీ విశ్వేశ్వర కటాక్షం పొంది అక్కడ లింగ ప్రతిష్ట చేసి ఆ మహాపుణ్యం వల్ల గ్రహములయ్యారు. రాక్షసులను కూడా గ్రహాది దేవతల్ని చేసే దివ్యక్షేత్రం కాశీ. అందుకే జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి అంటూ ఉండగా ఈ గ్రహాలను దాటి ముందుకెళ్ళిపోయింది ఈ మండలం. ఇప్పుడు
ధగ 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 వెలిగిపోతున్న 7 నక్షత్రములు కనబడ్డాయి వాళ్ళకి. అందులో ఒక నక్షత్రం పక్కనే వాళ్ళ ఆవిడ కూడా కనపడింది. వీళ్ళెవరండి అని అడగ్గా మంచి ప్రశ్న వేశావు, వీళ్ళే సప్త ఋషులు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, కొంచెం శ్రద్ధగా వినండి. మరీచిహి అత్రిహి పులస్త్యః పులహః క్రతుః అంగిరాః వశిష్ఠశ్చ ఏతే సప్త ఋషయ స్మృతాః. మరీచి, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిరుడు, వశిష్ఠుడు, ఈ 7 సప్త ఋషులు, ఈ 7 మహానుభావులు, ఈ 7 ఒకనొకప్పుడు కాశీ వచ్చి సప్త ఋషుల పేరు మీదుగా, ఈ 7 పేరు మీదుగా లింగములు ప్రతిష్ఠించారు, విశ్వేశ్వరుణ్ణి పూజించారు, విశ్వేశ్వరుడు ఆనందించి ఈ 7 సప్తర్షి మండలం చేశాడు. కాశీ ప్రభావంతో ఈ 7 ప్రపంచంలో ఋషులలో గొప్ప ఋషులు, ఈ 7 కంటే గొప్ప ఋషులు లేరు అనే పేరు పొందారు. ఈ సప్త ఋషులలో చివరివాడైన వశిష్ఠుడు ఎప్పుడూ తన పక్కనే భార్యను కూడా పెట్టుకుంటాడు. ఆ వశిష్ఠుడి పక్కనున్న స్త్రీ నక్షత్రం అరుంధతి అన్నాడు. ఇప్పుడు మనకు అనుమానం రావాలి కదా, ఇప్పుడున్న ఋషులు వేరు, అప్పుడున్న ఋషులు వేరు. ఈ కథంతా మేఘవాహన కల్పంలో జరిగింది. కాలములు చాలా గడిచాయి, ఎన్నో కల్పములు గడిచాయి. పద్మకల్పం, బ్రాహ్మకల్పం, మేఘవాహన కల్పం, సూర్యకల్పం, ఇలాంటి కల్పములు ఎన్నో గడిచాయి. ఇప్పుడున్న కల్పం శ్వేతవరాహ కల్పం. అందుకే మీరు సంకల్పంలో ఏం చెప్పుకుంటున్నారు రోజు, శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే చెప్పుకుంటున్నాం. ఈ శ్వేతవరాహ కల్పంలో ఉన్న సప్త ఋషులు వేరు. ఈ కథంతా జరిగిందంతా మేఘవాహన కల్పం. ఆ కాలములో ఈ మరీచి, అత్రి, పులస్త్యుడు, పులహుడు, ఉక్రతువు, అంగిరుడు, వశిష్ఠుడు, ఈ 7 సప్త ఋషులు. ఈ మధ్యకాలంలో చాలామంది ఇది చదివిన తర్వాత ఏమండి సప్త ఋషులు వేరు కదండి, ఎందుకంటే కశ్యపోత్రి భరద్వాజ, విశ్వామిత్రశ్చ గౌతమ, జమదగ్నిర్వశిష్ఠశ్చ, సప్తైతే ఋషయ స్మృతాః అని మనకు సప్త ఋషుల మీద ఒక శ్లోకం ఉంది. దీని ప్రకారం అయితే కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు వీళ్ళు కదా సప్త ఋషులు. మరి మీరేమో ఈ కాశీఖండంలో వ్యాసుడు ఇలా రాశాడు, కాశీఖండం ప్రమాణం మనకి. ఇప్పుడు ఉన్న శ్లోకాలు ఇలా చెబుతున్నాయి ఏమిటంటే, కాశీఖండమేమో మేఘవాహన కల్పంలో జరిగిన శివశర్మ కథలో ఈ విషయం చెప్పింది. కాబట్టి ఆ కల్పంలో వాళ్ళు ఋషులు, ఈ కల్పంలో వీళ్ళు ఋషులు. రేపు శ్వేతవరాహ కల్పం అయిపోయాక మళ్ళీ కొత్త కల్పం వస్తుంది కదా, ఈ వైవస్వత మను వెళ్ళిపోయి సూర్యసావర్ణి మను వస్తాడు. ఆ మనుకాలంలో ఇక్కడ శ్రద్ధగా కాశీఖండం విన్న మీలో ఎవరో 7 సప్త ఋషులు అవ్వచ్చు. చెప్పలేము ఎవరైనా అవ్వచ్చు అందులో, లేకపోతే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు ఋషులు అవ్వచ్చు. ఇక్కడ ఆడవాళ్ళంతా అక్కడ ఆడవాళ్ళు ఎవరు సుమా, ఇక్కడ లేడీస్ అక్కడ జెంట్స్ అవ్వచ్చు, ఇక్కడ జెంట్స్ అక్కడ లేడీస్ అవ్వచ్చు. ఎవరు ఎవరైనా అవ్వచ్చు, వారి వారి తపస్సుల వల్ల అనేక లోకాలు పొందవచ్చు. ఎందుకో తెలుసిన మీకు, ఇప్పుడు ప్రస్తుతం అగస్త్య మహర్షి ఉన్నాడు కదా, ఇప్పుడు కథంతా చెబుతున్నవాడు, ఆ విషయం మీకు చెప్పాను కదా మొన్న ఏమని. ఇప్పుడు వేదవ్యాసుడు కృష్ణద్వైపాయనుడు, కొల్హాపురం వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి ఏమంది, ఈ తర్వాత వచ్చే 29వ ద్వాపర యుగంలో నువ్వు వ్యాసుడు అవుతావు, కాశీలో 18 పురాణములు చెబుతావు, అప్పుడు నువ్వు మోక్షం పొందుతావు అంది. అంటే నెక్స్ట్ వ్యాసుడు అగస్త్యుడు. కాబట్టి ఈ సప్త ఋషులంతా కాశీ విశ్వేశ్వర కటాక్షంతో ఋషులయ్యారు. అనగా అబ్బా ఎటువంటి మహానుభావుల్ని తయారు చేస్తోందండి కాశీ. కాశీకి వెళ్ళిన వాళ్ళందరూ సుప్రశస్తికి ఎక్కుతున్నారు, శాశ్వత స్థానములు పొందుతున్నారు అంటూ ఉండగా ఈ పట్టు మిసమిసలాడిపోతున్న ఒక అద్భుతమైన నక్షత్రం కనపడింది. ఏమండో ఈ తక్కిన నక్షత్రాలు వేరు, ఈ నక్షత్రం ఏమిటండి అని అడిగితే ఈయన ధ్రువుడు, ధ్రువ నక్షత్రం అంటారు దీన్ని, పోలు స్టార్ ఇది. ఈ ధ్రువుడు చిన్నప్పుడే తపస్సు చేసిన విషయం నీకు తెలుసు. విష్ణు కటాక్షం పొందాడు ఈయన. అప్పుడు విష్ణువు, ఒరే నువ్వు శాశ్వత కైవల్యం పొందాలంటే కాశీ విశ్వేశ్వర కటాక్షం ఉండాలి, కాశీ వెళ్ళనగానే ఆయన కాశీకి వచ్చాడు. మీలో కాశీ వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ధ్రువేశ్వరలింగం చూశారా లేదా, చూసిన వాళ్ళు ఉంటే చేయొద్దండి, చూడకపోతే చెబుతున్నాను. అక్కడ ఇంటర్మీడియట్ కాలేజీ ఉంటుంది కాశీలో, ఇంటర్మీడియట్ కాలేజీ, ఆ కాలేజీలో ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఈ లింగాలన్నీ చుట్టూతా ఇళ్ళు కట్టేసి కాలేజీలు కట్టేశారు కదా, ఇంటర్మీడియట్ కాలేజీ అని అడగండి, అక్కడికి వెళ్ళండి, ధ్రువేశ్వరలింగం అని ఒక లింగం ఉంటుంది. విష్ణువు చెప్పగా ధ్రువుడు కాశీ వచ్చి అక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు, పెద్ద లింగం అన్నమాట, ఇంతకంటే పెద్ద లింగం అన్నమాట. ధ్రువుడి పేరు మీదుగా ధ్రువ ఈశ్వర ధ్రువేశ్వర అని పిలువబడ్డాడు ఆయన. ధ్రువేశ్వరలింగం ప్రతిష్ఠించగానే శివుడు, నువ్వు నక్షత్రంగా కలియుగాంతం వరకు ఉంటావు, ఆ తర్వాత జన్మలో కాశీలో మరణించే యోగం ఇస్తున్నాను, ఆపై శాశ్వత కైవల్యం పొందుతావన్నాడు. అలా ధ్రువుడు కూడా ఇక్కడికి వచ్చి లింగమయ్యాడు. అనగా ఇలా లోకాలు లోకాలు దాటి దాటి పెడుతూ ఉండగా పాప ఇతనికి లోపల ఒక రకమైన ఆర్తి పట్టుకుంది. ఎంతమంది మహాత్ములు కాశీలో లింగాలు ప్రతిష్ఠిస్తే కానీ ఇంత స్థాయికి వెళ్ళలేదు, నా బతుక్కి కాశీలో కూడా చావలేదు, ఎప్పటికైనా నాకు మోక్షం ఉంటుందా అంటే అది మేము చెప్పకూడదన్నారు అక్కడ వాళ్ళు. ఇంతలో ఒక అద్భుతమైన లోకం చూశాడు శివశర్మ. అసలు అటువంటి లోకం ఎంత పూర్వం ఎక్కడ చూడలే. ఆ లోకం అంతా తెల్లని నీళ్లతో ఉంది, అన్ని నీళ్లు కవు పాలు. ఆ పాల నీళ్లను చూడగానే అది అర్థమైంది ఇది క్షీరసాగరం, పాల సముద్రం. ఆ సాగరంలో ఓ తెల్ల తామర పువ్వు ఉంది, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న తెల్ల తామర పువ్వు. ఆ తెల్ల తామర పువ్వు 1000 రేకులు వికసించిన తామర పువ్వు. తామర పువ్వు రేకులు 1000 రేకులు ఉన్నాయి. ఏకంగా సహస్ర పత్ర పద్మం, అది సహస్రార కమలం. ఆ తెల్ల తామర పువ్వులో ఎర్రగా పగడాల రంగుతో వెలిగిపోతున్న ఒక ఆయన ఉన్నాడు. ఆయన మహాత్ముడు, ఆయన కూడా కోటి సూర్యప్రభా భాసమానుడు. 4 ముఖాలు ధరించాడు. ఆయన చేతిలో ఒక చేతిలో వేదములు, ఒక చేతిలో అక్షమాల ఉన్నాయి. ఆయన పక్కనే వీణ వాయిస్తూ ఒక ఆవిడ కనపడింది. ఈయనకి అర్థమైపోయింది బ్రహ్మ సరస్వతి సృష్టికర్త, త్రిమూర్తులలో ఒకడు ఆయన బ్రహ్మ. బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఈయన. చూసారా హరిద్వారంలో మరణించడం వల్ల అక్కడికి వెళ్ళాట. అప్పుడు బ్రహ్మ చెయ్యెత్తి దీవించి, నీవు ఉత్తముడవు, పశ్చాత్తాపం చెంది వార్ధక్యంలో, నీ వార్ధక్యంలో పశ్చాత్తాపాన్ని పొంది తీర్థయాత్రకు వెళ్ళావు, హరిద్వారంలో మరణించావు, కానీ నీ కర్మయోగం, నీలో ఒక్క లోపం ఉన్నది, అందుకే నీకు ముక్తి మాత్రం లేదు, ఇప్పట్లో ముక్తి లేదు, ఇతన్ని తీసుకుపోండి అన్నట్ట పుణ్యశీల సుశీలతో. ఇక ఈయనకి గుండెలో బాంబు పడిపోయింది. ఇన్ని లోకాలు దాటి వైకుంఠానికి పెడుతూ ఉంటే ఇప్పుడు బ్రహ్మగారు ఆఖరిసారిగా ఓ బాంబు వేశాడు కదా, అన్నీ బాగున్నాయంటాడు, నీలో లోపం ఉందంటాడు, ఇంకా ముక్తి లేదంటాడు, మరి ముక్తి లేకపోతే ఎలాగా అనుకుని పుణ్యశీల సుశీలులారా, బ్రహ్మగారి దర్శనమయ్యాక ఏదన్నా చెప్పవచ్చు అని శాస్త్రం చెబుతున్నది. ఇందాక నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం ఇవ్వలేదు, ఇప్పుడు సమాధానం ఇవ్వండి, నాకు ముక్తి ఉందా లేదా అన్నాడు. అనగానే బ్రహ్మ ఆజ్ఞ అయ్యింది, ఇప్పుడు నీకు అసలు విషయం చెబుతున్నావు విను, నువ్వు ఎంతో గొప్పవాడి, వైకుంఠానికి వస్తున్నావు కానీ అక్కడ ఎక్కువ కాలం ఉండవు, బ్రహ్మగారి కాలమానం ప్రకారం 1 సంవత్సరం ఉంటావు అక్కడ, బ్రహ్మ కాలం ప్రకారం వైకుంఠంలో 1 ఏడు ఉంటావు, ఆ తర్వాత భూలోకానికి పోతావు మళ్ళీ. ఎందుకంటే నువ్వు కాశీలో మరణించలేదు, అన్ని క్షేత్రాలు తిరిగి కాశీలో మరణించడానికి వచ్చి కూడా మళ్ళీ కాశీ విడిచిపెట్టి అవి ఇవి తిరిగావు. ఎన్నో చదువుకుంటే ఉపయోగం ఉంది, ఎంత చదివినా ఓవర్గా చదివితే కూడా ప్రమాదం అంటుండవు, అసలు చదువుకోకపోయినా పర్వాలేదు, బాగా చదివినా పర్వాలేదు, మధ్య మధ్య రకంగా పిచ్చి పిచ్చి చదువులు చదివితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకే ఇక్కడ మహాత్ముడు శ్రీనాథుడు పాడైన శాస్త్రార్థములు, ఎందుకు పనికిమాలిన శాస్త్రార్థం అన్నాడు ఆయన. ఎందువల్ల ఎక్కువ చదివితే నష్టం అన్నమాట మనకి. అక్కడ అలా అన్నాడు కదండి, ఇక్కడ ఇలా అన్నాడు కదండి అంటారు. ఏదో గురువుగారు చెప్పారు అనుకోండి, ఉదాహరణకి యమధర్మరాజు గారి చేత రచింపబడిన 108 నామములు చదువుకోండి అంటే, ఏమండి ఏదో లింగాష్టకం చదివితే పుణ్యం కదండి, ఇది ఎందుకు చదవండి అని అంటాడు. లింగాష్టకం చదివితే పుణ్యం కాదని ఎవడన్నా అన్నాడా? కానీ ఈ నామములు చదివితే నీకు నరక బాధ ఉండదు. ఏమో నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు, కాబట్టి భక్తితో ఇది ఒకసారి చదువు, నీకు లాభం. ఇది చెబితే ఇంకోటి చదవచ్చు కదా అంటే ఉపయోగం ఏమిటి? మధ్యలో మాట్లాడకూడదు. అందుకే గురువులు ఏదన్నా చెబుతున్నప్పుడు అందులో గురువులతో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ ద్వారా వినాలి, కానీ ఇక మన గురించి మనమే డప్పాలు కొడితే, నేను అక్కడ 108 సార్లు చదివా, ఇక్కడ 500 సార్లు చదివా, ఇవన్నీ మనకెందుకు? అవి గురువుకి చెప్పక్కర్లా, ఆయన చూస్తే తెలుస్తుంది వారి ద్వారా ఏం పొందాలో అవి పొందాలన్నమాట. కొంతమందికి మొదలు పెడతారన్నమాట ఇక్కడ నుంచి అనమాట, రెచ్చిపోయి చెప్పడం మొదలు పెడతారన్నమాట, అదే ప్రమాదం. ఈ శివశర్మ కూడా ఎక్కువ చదువుకోవటం వల్ల కాశీలో మరణించక ఇంకో చోటికి పోయాడు. కాశీలో మరణించకపోవటం వల్ల నీకు ముక్తి లేదు. ఇప్పుడు నీకు చెబుతున్నాను, ఇంకా కొంతసేపటికి మనం వైకుంఠానికి వెడతాం, ఆ తర్వాత కొంత పైన కైలాసం ఉంటుంది, ఈ కైలాసము అమ్మవారి సత్యలోకం పక్క పక్కన ఉంటాయి, ప్రస్తుతానికి నువ్వు వైకుంఠానికి వస్తావు, ఆ వైకుంఠంలో బ్రహ్మకాలమానం ప్రకారం 1 ఏడాది ఉంటావు. బ్రహ్మకాలమానం అంటే తెలుసుగా మీకు, మళ్ళీ మీకు చెప్పాలి తప్పదాయి, ఇది కలియుగం కదా, 432,000 సంవత్సరాలు మన మానవ కాల సంవత్సరాలు, 432,000 సంవత్సరాలు కలియుగం అంటే. ఇప్పటికీ కలియుగం ప్రారంభమై 5,127 గడిచింది, ఇంకా ఎన్నాళ్ళు గడిస్తే కలియుగం పూర్తవుతుందో ఆలోచించండి. కలియుగమునకు 432,000 సంవత్సరాలు, దీన్ని 2తో గుణిస్తే అంటే 2×4,32,000 అయితే 8,64,000 ద్వాపరయుగం. ఈ కలియుగాన్ని 3తో గుణిస్తే 12,96,000 త్రేతాయుగం. ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 17,28,000 కృతయుగం. మొత్తం కలిపితే, అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిపితే 43,20,000. ఎన్ని? 43,20,000 ఒక మహాయుగం, చతుర్యుగం అంటాం. ఈ చతుర్యుగములు 1,000 గడిస్తే బ్రహ్మకు ఒక పగలు. 1,000 × 43,20,000 అయితే బ్రహ్మగారికి ఒక డేట ఇంత చేసి. మళ్ళీ నైట్ కూడా అంతే, రాత్రి కూడా 1,000 × 43,20,000 అంటే బ్రహ్మగారికి ఒక రోజు గడవాలంటే, డే అండ్ నైట్ గడవాలంటే మానవ కాలమానం ప్రకారంగా 2,000 × 43,20,000 అయితే బ్రహ్మకు ఒక్కరోజు. అటువంటివి 360 అయితే బ్రహ్మగారికి ఒక సంవత్సరం అన్నమాట. బ్రహ్మకు ఒక సంవత్సరం అంటే 360 × 2,000 × 43,20,000 అయితే బ్రహ్మకు ఒక సంవత్సరం అన్నమాట. అలాంటివి బ్రహ్మ 100 బతుకుతాడు అంటే బ్రహ్మ ఆయుర్దాయం 100, 1,360 × 2,000 × 43,20,000. ఇంతే బ్రహ్మగారు ఆయువు. అటువంటి బ్రహ్మగారు నా ఆయువు తక్కువ అంటున్నాడు. మనమేమో మేము బోల్డ్ కాలం బతుకుతామండి, మరి ఇంతకాలం బతుకుతున్నామంటే కనీసం బంజారా హిల్స్ మొత్తం కొనకపోతే ఎలా బతుకుతామండి అంటాడు వీడు. ఇది మానవ లక్షణం చూసారా? మరి ఇందుకే చెప్పొచ్చేది ఏంటంటే, బ్రహ్మగారి కాలం ప్రకారం ఒక ఏడాది అంటే 360 × 2,000 × 43,20,000 మానవ సంవత్సరములు అంతకాలం వైకుంఠంలో ఉంటాడు ఆయన. ఆ తర్వాత భూలోకంలో పుడతావు. సుస్పష్టంగా చెప్పారు పుణ్యశీలు సుశీలురు, నువ్వు భూలోకంలో పుడతావు. నందివర్ధనము అని ఒక నగరం ఉంటుంది, ఆ నగరానికి నువ్వు రాజు అవుతావు. అప్పుడు నీ పేరు వృద్ధకాలుడు. వృద్ధకాలుడనే నీ పేరు ఎవరు పలక్క అందరూ ఏమంటారు, నందివర్ధన నగరాన్ని పరిపాలిస్తున్నాడు గనక నందివర్ధన మహారాజు, నందివర్ధన మహారాజు అంటారు. నువ్వు అక్కడ మానవ కాలమానం ప్రకారం 12,000 రాజ్యపాలన చేస్తావు. 12,000 నందివర్ధన మహారాజు అనే పేరుతో, వృద్ధకాలుడనే పేరుతో నందివర్ధన నగరాన్ని పరిపాలిస్తావు. నీ పూర్వజన్మలో శివశర్మగా ఉన్నప్పుడు 70 వరకు పొట్టపోషణే తప్ప మిగతా దాన్ని పట్టించుకోలేదు కదా. ఈ పాత వాసన కొంచెం నిన్ను పట్టుకుంటుంది, కానీ చివరి క్షణాల్లో హరిద్వార్లో చచ్చిపోయావు, సప్తమోక్షపురాలు తిరిగావు కదా, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతికాపురి, ద్వారవతి, చైవ, సప్తైతే మోక్షదాయిన అని పిలువబడే 7 నగరాలు తిరగడం వల్ల ఈ పుణ్యం వల్ల ఏమవుతుంది, నీకు శివభక్తి ఏర్పడుతుంది. ఆ కాలంలో ఇది నందివర్ధన మహారాజు గారిగా ఉన్న కాలంలో భక్తితో నీ ఇంట్లోనే శివలింగాన్ని పెట్టుకుని పూజిస్తావు. పాత వాసన వల్ల ఇంట్లో శివలింగం ఉన్నా నీకు వ్యసనములు అలవాటు పడతాయి. పెళ్ళయ్యేదాకా అవివాహితుడిగా ఉన్నంతకాలం వేశ్యాలోలుడు అవుతావు, తాగుడికి అలవాటు పడతావు, అయినా శివుణ్ణి విడిచిపెట్టవు. హఠాత్తుగా ఒక దేవకన్య, ఒక విద్యాధర కన్య నిన్ను పెళ్లి చేసుకుంటుంది. ఆవిడ పెళ్లి చేసుకున్నాక నీ జాతకం మారుతుంది. నీ కథ ఇలా ఉంటుందని మొత్తం కథ అంతా చెప్పారట. నిజంగా ఆయన నందివర్ధనుడు అనే పేరుతో పుట్టాడు. నందివర్ధన మహారాజు గారు చిన్నప్పటి నుంచి శివభక్తితో పుట్టాడు. ఆయన పూజామందిరంలో శివలింగాన్ని పెట్టుకు పూజించేవాడు. ఆ కాలంలో ఒక రాజనర్తకి ఉండేది. ఈ రాజనర్తకి ఇంటికి పోయేవాట, పొద్దున్నే శివుడి మీద ఓ పువ్వు పెట్టడం, రాజనర్తకి దగ్గరికి పోవటం. శివుణ్ణి మాత్రం పూజించడం మానలేదు, కానీ వ్యసనం మానలేదట. ఆవిడ తెగ తాగించేది, తాగేసి ఆవిడతో తిరిగేవాడు. ఇలా ఉండగా వాళ్ళ గురువుగారు ఏం చేశారు ఒకరోజున, రాజగురువు, నాయన ఏ పూర్వజన్మ సుకృతం వల్ల మహారాజు అయ్యావు, అసలు జంతువులలో నరజన్మ కష్టం, జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మళ్ళీ మానవ జన్మలో కూడా మహారాజువై పుట్టావు, ఇంతటి మహారాజ పదవి పొంది దుర్వినియోగం చేస్తావా? శివపూజ ఎవరి చేతో చేయిస్తున్నావు, అర్చకుల చేత చేయిస్తున్నావు, నువ్వు చేయటం లేదట. దేవుడిని అలా దండం పెట్టుకుని ఆ క్షణమే మళ్ళీ వేశ్య దగ్గరికి వెళ్ళిపోతున్నావు అని నీ గురించి కొందరు చెప్పారు. అనగా నిజమేనండి అన్నాడు ఆయన. నాకు ఒక మాట, ఎక్కడున్నా సూర్యోదయ సమయానికి మాత్రం శివుడి మీద ఎన్నో కొన్ని నీళ్లు పోసి అభిషేకించు, లేదా అభిషేకం చేయడానికి నీళ్లు లేకపోతే ఒక్క పువ్వైనా శివలింగం మీద పెట్టు, కానీ శివపూజ మాత్రం మానకు, నాకు మాట ఇయ్యి అనగా గురువుగారు మీకు మాట ఇస్తున్నాను అన్నాడు నందివర్ధనుడు. అప్పటి నుంచి ఎక్కడున్న వేశ్యా మందిరం నుంచి తెల్లవారుజాము కల్లా ఇంటికి వచ్చేసేవాడు, శివలింగం మీద స్వయంగా పువ్వులు పెట్టి పూజించేవాడు. ఒకరోజు ఏమైంది, కార్తీక సోమవారం పైగా ఏకాదశి అనగా ఈయన రాత్రికి అంతకు ముందు రాత్రికి వేశ్యా గృహానికి పోయాడు, రాజనర్తకి గృహానికి పోయాడు. ఆ నర్తకి అప్పటి రోజు కంటే ఎక్కువ పోయించింది, రెండు సీసాలు ఎక్కువ పోయించింది, అందులో ఫారిన్ బాటిల్ పోయించింది, తెగ తాగేశాడు, మత్తుగా చిత్తుగా పడుకుని నిద్రపోయాడు. తెల్లవారుజామున శివాలయాలు తెరిచి వేదమంత్రాలు చదవడం, మహాన్యాసం చదవడం మొదలుపెట్టారు అర్చకులు. ఆ రోజుల్లో వాళ్ళు చదువుతుంటే మైకు అక్కర్లేకుండా ఉండేది, వాళ్ళంటే మాకు మైకులు లేకపోతే మాకు గొంతుకులు వినపట్టలేదు కానీ పూర్వం కంచు కంటాలు అనమాట. ఇక్కడ అరిస్తే ఏది, ఈ సరూర్ నగర్లో అరిస్తే ఎల్బీ నగర్ సర్కిల్ కనబడేది, వేరే మైకులు అక్కర్లా, కంగుమనేవారు అనమాట. నా చిన్నప్పుడు కూడా నేను చూశానండి అలాంటి వాడిని, ఓయ్ బాబోయ్ ఎటువంటి డ్రామా ఆర్టిస్టులు ఉండేవారండి, మైకులు పగిలిపోయేవన్నమాట. మా చిన్నప్పుడు చెల్లియో అని ఇక్కడ అరిచాడా, ఇక చెవులకి చెల్లు చిల్లు పడినట్టే, ఎక్కడ చెల్లియో ఇక్కడ చెల్లు, అంతలా బాగా అరిచేవారు, అద్భుతంగా పాడేసేవారు పాపం. ఇప్పుడు ఏంటో గొంతుగులు తగ్గిపోయాయి అనుకోండి. శివాలయములు అద్భుతంగా మహాన్యాసం చదువుతూ ఉంటే విని ఉలిక్కి పడిలేచాడు ఈయన. వేశ్యా మందిరం నుంచి ఆయన ఇంటికి వెళ్ళడానికి కనీసం గంట పైన పడుతుంది, కానీ బ్రాహ్మీ ముహూర్తం దగ్గరకు వస్తోంది, దాంతో ఆయన వణికిపోయాడు. గురువుగారికి మాట ఇచ్చాను, సూర్యోదయ సమయమునకు యామైనా శివలింగ పూజ చేస్తానని మాట ఇచ్చాను, కానీ దురదృష్టవశాత్తు తెగతాగి మత్తెక్కి వేశ్యాగృహంలో నిద్రపోయాను. ఇప్పుడు ఎలా రాజమందిరానికి వెళ్ళడం, ఎలా, రథం లేదు, ఉన్నా వెళ్ళలేను, సమయం దాటిపోయాక పూజ చేస్తే గురువుగారికి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది, పోనీ వేశ్యాగృహంలోనే పూజ చేద్దామంటే ఇక్కడ మాట వరుసకు కూడా శివలింగం లేదు. అక్కడ శివలింగాలు ఎందుకు ఉంటాయి, రాజనర్తకింట్లో వేరుశనగ గుళ్ళును పోక చెక్కలు తప్ప ఏమీ లేవు. అక్కడ చాలా వణికిపోయేటండి నందివర్ధనుడు పాపం. అద్భుతమైన ఒక పద్యాన్ని మహానుభావులు పూర్వకాలంలో రాశారు. ఈ పద్యం రాసిన వాడు ఒక చాటు అంటారు కానీ మాదయ్య గారి మల్లని రాశారని ఒక ప్రసిద్ధి ఉన్నది, ఎవరు రాశారో మనకు పక్కన పెట్టేయండి. అక్కట కన్నుగా అన్నక మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితీ, అక్కట కన్నుగా అన్నక మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితీ, శైవ పూజ ఎటు చేయుదు వేళ అతిక్రమిల్చే, ఇందెక్కడ కానరాదు పరమేశ్వరలింగము బోలురాయో, వేరొక్క పదార్థమో తొదక యుక్తమయైన ఇకెట్టులీశరా. అయ్యయ్యో, కన్ను మిన్ను గనక గురువుగారికి ఇచ్చిన మాట తప్పి ఈ ప్రియురాలింట్లోకి వచ్చి ఎరక్కపోయి వచ్చి ప్రియురాలింట్లో ఇరుక్కుపోయాను, శివ పూజ ఎలా చేస్తాను, ఇక్కడెక్కడ మాట వరుస కూడా శివలింగము వలే కనబడే ఒక్క రాయి లేదు, పోని పనికి మాలిన పదార్థమైనా శివలింగం వలే కనబడితే చాలు పూజ చేద్దామంటే అసలు లింగంలా కనబడే వస్తువే లేదు. ఎలా ఎలా అనుకుంటూ ఉండగా హఠాత్తుగా ఆయన దృష్టి నిద్రపోతున్న నర్తకి మీద పడింది. నర్తకి నిద్రపోతున్నప్పుడు ఈ పవిటి కొంగు పక్కకి వెళ్ళిపోయింది, ఆవిడ వక్షోజం స్తనం కనపడిందిట, ఆ స్తనమే శివలింగంలా కనపడింది ఆయనకి. వెంటనే శివుడు ఇక్కడున్నాడా అని ఆ వేశ్య కోసం తెచ్చిన మల్లెపూలు ఉన్నాయి, ఈ మల్లెపూలే, స్నానం కూడా చేయలేదు, కనీసం మొహం కూడా కడగలేదు, కానీ గురువుగారికి వేళ తప్పకుండా పూజ చేస్తానన్నాడు కదా, ఆ మాట తప్పకుండా ఉండడానికి ఈ పువ్వులు. ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, శివాయ నమః, శివలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, సర్వాయ నమః, సర్వలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః. ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగకు స్థాపయతి పాణిమంత్రం పవిత్రం. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం మం దక్షిణాంగరుద్రాయ నమః అంటూ పుష్పాలతో పూజ చేశాడు. స్నానము లేదు, పువ్వులు చూస్తే వేశ్య కోసం వినియోగించిన పువ్వులు, పూజ చేస్తున్నది వేశ్య స్తనాన్ని వక్షోజాన్ని. కానీ విచిత్రం ఏమిటో తెలుసా, ఆ పూట శివుడి దర్శనానికి కైలాసానికి సప్త ఋషులు, మహర్షులు, బ్రహ్మ ఋషులు, దేవతలు అందరూ వచ్చారు. వాళ్ళందరూ శివుడి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా పువ్వులు పాదాల మీద వేస్తే ఈ పువ్వులు పాదాల మీద పడకుండా కింద పడిపోవడం మొదలెట్టేట. కానీ భూలోకంలో వేశ్య వక్షోజం మీద ఈ మహారాజు గారు వేసిన పువ్వులు వచ్చి శివుడి పాదాల మీద చేరేట. దాంతో పార్వతీదేవికి మతిపోయి ఇదేం పువ్వులు, ఇవేం పూజ, చీ చీ అంది ఆవిడ. పరమాత్ముడి స్వరూపులు మహాత్ములు పండితులు శుచిగా ఉండే మహాత్ములైన ఋషులు స్వయముగా కైలాసానికి వెంచేసి పుష్పాలు నీ పాదాల మీద వేస్తే ఆ పువ్వులు స్వీకరించక భూలోకంలో తెల్లవారుజామున మత్తు ఇంకా దిగనటువంటి రాజు ముఖం కూడా కడుక్కోకుండా స్నానం చేయకుండా వేశ్యావక్షోజం మీద వేశ్య మీద వేసిన పువ్వులు వేస్తూ ఉంటే ఈ పువ్వులు పాదాల మీద వేసుకుంటున్నావా అంటే అతడు శుచియా అశుచియా, వాడికి మంత్రం వచ్చా రాదా, వాడు తంత్రవేత్త కాదా, ఇవన్నీ నాకు అక్కర్లా, వాడికున్న ఆవేదన వాడికున్న భక్తి గురువుకిచ్చిన మాట నిలబెట్టుకోవాలనే వాడికున్న ఆసక్తి ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ లేదు, వాడికంటే నాకు మరొక భక్తుడు లేడు అన్నాడు ఆయన. అందుకే ఇక్కడ ఏమన్నారు, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, అన్నిటికీ చిత్తశుద్ధి ఉండాలండి, మిగతా శుద్ధులు ఆయనకు అక్కర్లేదట, మన శరీరం ఎంత శుద్ధిగా ఉందా లేదా, అలాగని స్నానం చేయటం మానేయమని కాదు సుమా, మళ్ళీ మీరు ఎప్పటి నుంచి మీరు ఈ పని చేయమని కాదు, ఒకవేళ స్నానము చేయలేకపోయినా అతడుకున్న భక్తి గొప్పది, మనస్సులో శివుడు తప్ప మరొకడు లేడు, వ్యసనం పక్కన పెడితే. అందుకే స్వీకరించాడు ఆయన, ఎంత ఆవేదన పడ్డాడండి ఆయన మా గురువుగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, దానికి మెచ్చుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన్ని మార్చారు, అది వేరే విషయం. అలా నందివర్ధన మహారాజు గారు పూజ చేసి ఆ తర్వాత ఒక విద్యాధర కన్య యొక్క సాంగత్యం వల్ల భక్తుడై 12,000 సంవత్సరములు రాజ్యపాలన చేసి ఈ 12,000 సంవత్సరాలు శివ పూజ తప్ప మరొకటి లేకుండా చేశాడు. చేసిన తర్వాత ఏది ఈ శివశర్మ రాజుగారుగా పుట్టి ఈ జన్మలో పూజ చేసి ఈ పుణ్యం వల్ల చివరి రోజుల్లో ఈ దంపతులిద్దరూ కాశీ వెళ్ళారట. చివరి రోజుల్లో కొడుకుని పట్టాభిషిక్తుండి చేసి ఈ వృద్ధకాల మహారాజు కాశీకి పోయాడు. కాశీలో నిరంతరం శివుణ్ణి పూజించి శివనామస్మరణ చేసి ఆ మహాపుణ్యంతో శాశ్వత మోక్షం పొందాడు. ఈ కథంతా శివశర్మకే డైరెక్ట్గా చెప్పారు వాళ్ళు, నాయనా శివశర్మ నువ్వు ఇలా పొందుతావు, నువ్వు ఇప్పుడు వైకుంఠానికి రా అనగానే వైకుంఠానికి వెళ్ళి అక్కడ బ్రహ్మకాలమానం ప్రకారం 1 సంవత్సరం ఉండి వాళ్ళు చెప్పినట్టే భూలోకంలో పుట్టి ఇలాగే పూజ చేసి తరించాడు. ఆయన పరిపాలన కాలంలో నెలకి 3 సార్లు వానలు కురిసేవట. ప్రతి నెల 3 వానలు కురిస్తే ఆ ఊళ్ళో కరువు ఉండదు, కాటకం ఉండదు, నీ భూగర్భ జలాలు పెరుగుతాయి. పూర్వం చక్కగా నెలకు 3 వానలు కురిసేవండి. నెలకురియు 3 వానలు అని తెలుగులో అందంగా శ్రీనాథుడు కాశీఖండంలో అనువాదం చేశాడు. దాన్నే చక్క లవకశలో నెలకు వానలు 3 కురిసేనురా అని పాటలు కూడా రాసుకునేవారు. ఆ రోజుల్లో పుణ్యాత్ములు పరిపాలిస్తే నెలకు 3 వానలు కురుస్తాయి. ఆ రోజుల్లో అంత హాయిగా పరిపాలించాడు ఆయన. ఇది శివశర్మోపాఖ్యానం అని అగస్త్యుడి కథంతా చెప్పి లోపాముద్రకి, లోపాముద్ర ఇంత కథ నీకు ఎందుకు చెప్పానో అర్థమయ్యిందా, నువ్వు నన్నేమని అడిగావు, శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదనుకున్నప్పుడు కాశీకి మరణించడానికి ఎందుకు వెళ్ళాలన్నావు, శివశర్మ కాశీలో మరణించకపోవటం వల్ల మళ్ళీ జన్మెత్తవలసి వచ్చింది వైకుంఠానికి వెళ్ళి కూడా, అదే కాశీలో మరణిస్తే శాశ్వతంగా అక్కడే మోక్షం వస్తుంది, శ్రీశైల శిఖరం చూసినా హరిద్వారంలో మరణించినా ద్వారక వెళ్ళినా అయోధ్య వెళ్ళినా మధుర వెళ్ళినా మాయ వెళ్ళినా కాశీ వెళ్ళినా కాంచీ వెళ్ళినా ఈ తక్కిన క్షేత్రాలన్నీ తిరగడం వల్ల రాబోయే జన్మల్లో కాశీలో మరణించే యోగం వస్తుంది, ఆ యోగం వస్తే మోక్షం పొందుతాడు. అందుకని ఈ శివశర్మ కథ నీకు చెప్పాను, నీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఈ క్షేత్రాలన్నీ తిరగడం వల్ల మనకి లాభం ఏంటనమాట, వచ్చే జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది శివశర్మకు వచ్చినట్టుగా. హరిద్వార్లో మరణించడం వల్ల అతనికి ఆ యోగం వచ్చింది అనగానే ఆవిడ విషయం అర్థమయ్యి నమస్కరించి, మిమ్మల్ని ఒకవేళ ఆక్షేపించి ఉంటే నన్ను క్షమించండి అనగా నవ్వి, నాలో సగభాగం మనలో మనకి క్షమార్పణలు ఏంటి, ఇప్పుడురా అని ఆ కలశ సంభవుడు ఆవిడతో కలిసి ఆ రాజపుత్రికతో కలిసి శ్రీనాథుడి యొక్క ఆలయం అంతా తిరిగాడు. మల్లికార్జున ఆలయం చుట్టూ తిరిగాడు, అమ్మని పూజించాడు, ప్రదక్షిణ చేసేట, మొత్తం గిరి ప్రదక్షిణ చేసేటండు ఆయన. శ్రీశైలం శిఖరం చుట్టూ ప్రదక్షిణ చేశాడు. చేసి అక్కడి నుంచి యాత్రలన్నీ చేసి, ముందే మీకు చెప్పాను ప్రారంభంలో ఏం చెప్పాను, ఈయన కొల్హాపురం వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ లక్ష్మీదేవి ఏమంది, నువ్వు శ్రీశైలం వంటివి చూసుకుని స్వామి వలకి వెళ్ళు, అక్కడ కుమారస్వామి దర్శనం చేసుకో, కుమారస్వామి నీకు కాశీ మహిమ చెబుతాడని చెప్పింది కదా, అందుకని ఇప్పుడు ఈయన ఇక్కడి నుంచి స్వామి మలకు వెళ్ళాడు. ఇంతకీ స్వామి మల ఇప్పుడు ఎక్కడున్నది, ఇప్పుడు తమిళంలో స్వామి మలయి అంటారు వాళ్ళు, మలయ మల మల శబ్దాన్ని మలయి అని అంటారు అనమాట. తంజావూరు డిస్టిక్లో కుంభకోణమునకు దగ్గరలో ఉంటుంది స్వామి మల. తంజావూరు జిల్లాది కుంభకోణం అనే పట్టణం ఉంది కదా, కుంభకోణంలో ఈశ్వరుడు కుంభకోణేశ్వరుడు, కోణేశ్వరుడు ఆయన, ఎందుకో తెలియదు కానీ కుంభకోణం అనే శబ్దం అనేక అర్థం మారిపోయింది కానీ కుంభకోణం చాలా దివ్యక్షేత్రం అది. మన వాళ్ళు ఏదన్నా డబ్బులు కొట్టేస్తే కుంభకోణంరా కుంభకోణం రా అనేవారు. ఈ మధ్యన తీసేశారు కానీ పూర్వం ఈ కుంభకోణానికి కూడా 10 కోట్లు అనేవారు. నాకు కూడా ఒకప్పుడు అవధానంలో ప్రశ్న వేశారండి, అయ్యా అవధాని గారు లంబకోణానికి కుంభకోణానికి తేడా ఏమిటని ప్రశ్నించారు. లంబకోణమునకు 90 డిగ్రీలు కుంభకోణమునకు కొలత కలదే అన్నాను నేను. అప్పట్లో లంబకోణమునకు 90 డిగ్రీలు కుంభకోణములకు కొలత కలదే అని ఆటవలది పద్యంలో చెప్పాను అప్పుడు. కాబట్టి అప్పట్లో అలా ఎన్నో హాస్యాలు ఆడేవారు. కుంభకోణం అపూర్వక్షేత్రం, కోణేశ్వరుడు అనే పేరుతో ఈశ్వరుడు అక్కడున్నాడు. కాశీకి ఒకవేళ వెళ్ళలేకపోతే మొక్కుకున్నవాడు పూర్వక్కడికి వెళ్ళేవారట, ఇది తప్పనిసరి పరిస్థితుల్లో. అలాంటి క్షేత్రం అక్కడికి దగ్గరలోనే కుమారస్వామి ఒక కొండ మీద ఉంటాడు, దాన్ని స్వామి వల అంటారు. అక్కడికి వెళ్ళాడు మహాత్ముడు అగస్త్యుడు లోపాముద్రతో. వెంటనే కుమారుడు ప్రేమతో ఆయన్ని ఆలింగనం చేసుకుని దగ్గరికి తీసుకున్నాడు, కూర్చోబెట్టాడు. కుమారుడు కూర్చున్నాక అగస్త్యుడు లోపాముద్ర కూర్చున్నారు, కుమారస్వామి ఏమో గురువు గారు. వీళ్ళు ఋషులిద్దరూ ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి శిష్యులయ్యారు. మేము నీ దగ్గర కాశీ మహిమ వినడానికి వచ్చాం. సాక్షాత్తు కొల్హాపురంలో ఉన్న ఆదిలక్ష్మి మహాలక్ష్మి కుమారస్వామి ద్వారా మాత్రమే కాశీ మహిమ తెలుస్తుంది. కుమారస్వామి దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా కాశీ మహిమ తెలుసుకోమని చెబితే వచ్చాం, దయతో మాకు కాశికా మహిమ చెప్పు అని కోరారు. అప్పుడు ఆయన 6 ముఖములు కలవాడనగుదుగాని జ్ఞానవంతుండనగువాడనగుదుగాని కాశికాక్షేత్ర మహిమంబు ఘనత దాల్చి చెప్పనలవియే అలా శేషునకును. ఆయన ఎంత మాట్లాడో తెలుసా, నాయన నేను జ్ఞానిని, చదువుకున్నవాణ్ణి, శివపుత్రుణ్ణే, 6 ముఖములు కలవాడనగుదు, నాకు 6 ముఖాలున్నాయి, కానీ కాశీ మహిమ చెప్పడం నా వల్ల కూడా కాదు. అంతటి మహిమ కాశీది, 6 ముఖాలు కాదు 1000 ముఖాలున్న ఆదిశేషుడు కూడా చెప్పలేడు. శరీరమంతా ముఖాలు చేసుకున్న అనంత ముఖాలు కలిగిన విష్ణువు కూడా చెప్పలేడు, అంత గొప్పది కాశీ. అయినా మా నాన్నగారికి మా అమ్మకి ఒకప్పుడు సంభాషణ జరిగింది. ఒకప్పుడు పార్వతీదేవి శివుణ్ణి కాశీ గురించి అడిగింది. అప్పుడు శివుడు పార్వతీదేవికి కాశీ మహిమ చెప్పాడు. అమ్మ పార్వతి నా మీద ప్రేమతో కొడుకుని గనక నాకు చెప్పింది, ఇప్పుడు నేను శిష్యుడవు గనక నీకు నీ భార్యకి చెబుతున్నాను అని కుమారస్వామి ఇక్కడ నుంచి అపూర్వమైన కాశీ మహిమలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ మహిమలు మళ్ళీ మనం రేపు యథాప్రకారంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.